దొరికిందా? అందులో నేను చదివిన సెంటెన్స్ రెండో లైన్ లో ఉంది. భౌతిక చమత్కారములు తమస్సు తత్వమునకు సంబంధించినవి, ఆనందము రజస్సు తత్వమునకు సంబంధించినవి. భౌతిక చమత్కారములు తమస్సు తత్వమునకు సంబంధించినవి, ఆనందము రజస్సు తత్వమునకు సంబంధించినది. 9వ పేజీలో 2వ పారాగ్రాఫ్లో చూడండి. సత్వతత్వపు లాభాలు వర్ణించటానికి లేఖనికి గాని వాణికి గాని శక్తి లేదు. ఇక్కడ 3 పదాలు వాడారు గురువు గారు, తమస్సు రజస్సు తత్వం. ఇందులో భౌతిక జగత్తులో మనము చూస్తున్న ఈ చమత్కారాలన్నీ కూడా తమో గుణానికి చెందినవి. ఏ చమత్కారాలు? టీవీ కావచ్చు, మైక్ కావచ్చు, ఏరోప్లేన్ కావచ్చు, రేపు ఇంటర్ ప్లానెటరీ యాత్ర చేసేటటువంటి అంతర్గ్రహ యానాలు రావచ్చు, కానీ ఇవంతా కూడా తమో గుణానికి చెందినవి అని గుర్తుంచుకోండి. ఈ స్పష్టత రావాలి. చాలా మందికి తమో గుణం అంటే ఏంటో తెలియదు. తమో గుణము అంటే అర్థం ఏంటి అంటే పదార్థానికి సంబంధించిన గుణము. పదార్థము మారలేదు, ఇనుము ఇనుముగానే ఉంటుంది ఎక్కడున్నా, బంగారము ఎక్కడున్నా బంగారంలాగే ఉంటుంది, అది మారలేదు. జడము భావం అర్థమైందా? తమో గుణం అంటే అర్థం ఏంటో, మార్పు రాదు, అది అలాగే ఉంటుంది. బొగ్గు ఉందనుకోండి, బొగ్గుగానే ఉంటుంది. ఇనువు ఉందనుకోండి, ఇనువుగానే ఉంటుంది. రాగి ఉందనుకోండి, రాగిలాగే ఉంటుంది. పదార్థము మార్పు లేనటువంటిది, జడము అయినటువంటిది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చమత్కారాలన్నీ కూడా జడ జగత్తులోనేవైనా, ఇనువును ఉపయోగించుకున్నాం, ప్లాస్టిక్ను ఉపయోగించుకున్నాం. భావార్థమవుతున్న తమో గుణం అంటే ఏంటో, తమో గుణం అంటే చీకటిని కాదు అక్కడ అర్థం. మీరు మారుద్దామన్నా కూడా మారలేనిది. అందుకే సైన్స్లో చాలా విచిత్రమైనటువంటి ఒక నియమం ఉంది, ఇండిస్ట్రక్టబిలిటీ ఆఫ్ మ్యాటర్, ద్రవ్య నిత్యత్వ నియమము అని తెలుగులో అంటాను. అంటే పదార్థాన్ని మీరు నశింపజేయలేరు. ఓ రసాయనిక చర్య జరిగితే జరిగేది ఏంటవుతుంది అంటే కణముల కూర్పు మారుతుందంటే, పదార్థాలు మారవు. అంటే ప్రపంచంలో 1,000,000,000,000 సంవత్సరాల కిందట 50 గ్రాముల కాల్షియం ఉందనుకోండి, ఇప్పుడు కూడా అంతే కాల్షియం ఉంటుంది, ఇంకో 1,000,000,000 సంవత్సరాల తర్వాత కూడా అంతే కాల్షియం ఉంటుంది. అంటే కాల్షియం ఏమవుతుంది? జడము, అది మారదు. ఇప్పుడు మనము గురువులకి జడులం, వాళ్ళు ఎంత చెప్పినా కూడా మేము మారము. మీరేమైనా చెప్పుకోండి సార్, మేము మారము. గాయత్రి చాలా గొప్పది అవుతుంది. ఏంటిట గాయత్రి చేసుకుంటే చాలా మంచిదిట? ఏంటిట పాయింట్ అర్థమవుతుందా? మనము మన మనస్సుల యొక్క జడత్వము తమస్సు అర్థమవుతే తప్ప శ్రీరామ్ శర్మ ఆచార్య యొక్క గాయత్రి మహావిద్య అర్థం కాదు. మనమందరము కూడా జడులము. జడులము అంటే నెగిటివ్గా చెప్పటం లే, ఆ స్వభావాన్ని అర్థం చేసుకోండి. జడ స్వభావము అంటే ఏంటంటే మేము మారము. తిండి మీద నియంత్రణ లేకపోతే, డయాబెటీస్ ఉన్న వాళ్ళందరికీ నేను గ్యారంటీ ఇస్తున్నాను, ఈ రోజు నుంచి వాళ్ళు డయాబెటిక్ మాత్రలు మానేయొచ్చు, ఈ క్షణంలో మానేయొచ్చు, గ్యారంటీ. బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్గా చెప్తున్నాను నేను, గాయత్రి సాధకుడుగా చెప్పటం లే. దీనికి గాయత్రి మహావిద్యం ఒక్కలే. ఏం చేయాలి? కేవలము మీ ఆహారంలో మార్పు తీసుకురావాలి. ఇది నేను చెప్పి నేను అనుభవించి అనేక మంది జీవితాలలో ఈ మార్పును చూశాను నేను. ఈరోజు మీరు డయాబెటిక్ మాత్రలు మానేవు, ఈరోజు మళ్ళీ రేపు ఎప్పుడో కాదు, కానీ ఈ రోజు నుంచి నేను చెప్పినట్టు మీరు ఆహారం తీసుకోవాలి. అది చేదువైన ఆహారం కాదు, రుచి లేనటువంటి ఆహారం కాదు, చాలా రుచికరమైనటువంటి ఆహారం ఉంటుంది. ఉదాహరణకి నేను పళ్ళు తినమన్నాను అనుకోండి, రుచికరమైన ఆహారమా లేకపోతే పళ్ళా? వేషాలు వేస్తారా? చేదు అంటే ఏమంటారు? పళ్ళు, పళ్ళే తినమని చెప్పబోతున్నాను నేను. డాక్టర్లు పళ్ళు తినొద్దు అంటారు, నేను తినమంటున్నాను. ఆ డాక్టర్లకి ఏ మందులు వాడాలో చెప్పేవాళ్ళని మేము బయోకెమిస్ట్రీ నా సబ్జెక్ట్ ఎంఎస్సీ వాళ్ళని చెప్పాను నేను. అంతేత నాకు తెలుసు నేనేం చెప్తున్నాను. కానీ ఇది నేను అనేక సార్లు చెప్పాను, ఒక్క డయాబెటిక్ పేషెంట్ కానీ నా దగ్గరికి వచ్చి మాస్టారు అవుతే మమ్మల్ని ఏం తినమంటారు అని ఇంతవరకు అడగలే. ఇది జడత్వం అంటే. రోగం ఉంది కదా, బాధ పడుతున్నావు కదా, ఖచ్చితంగా డయాబెటిక్ సైలెంట్ కిల్లర్ అని తెలుసు కదా నీకు. నీకు డయాబెటిక్స్ వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోండి, మీరు 80 ఏళ్ళు బతికేవాడు 50 ఏళ్ళే బతుకుతాడు. ఏ డాక్టర్నైనా అడగండి, ఇంకా దానికి ఇంకేం లేదు, అసంభవం. అంటే ఇంకా మీ ఆయువు చాలా వేగంగా తగ్గటం మొదలెట్టింది అని అర్థం. యు ఆస్క్ ఎనీ డాక్టర్. ఇంత నేను చెప్పినా మీరు మీదేమి గాభరా పడక్కర్లేదు, కేవలము మీ ఆహార నియమాలు మార్చుకోండి. ఈ రోజు నుంచి మీరు మాత్రలు మానేయండి. ప్రతిరోజు మీరు షుగర్ టెస్ట్ చేసుకోండి, అది ఎప్పుడు కంట్రోల్లోనే ఉంటుంది. జడత్వం అంటే ఇప్పుడు అర్థమైంది కదా. వద్దు మాస్టర్, చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్కి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళకండి. ఒకసారి క్యాన్సర్ పేషెంట్కి డాక్టర్ రేడియం ట్రీట్మెంట్ కానీ కత్తి ట్రీట్మెంట్ కానీ ఇస్తే ఇంకా క్యాన్సర్ కంట్రోల్ కాదు. క్యాన్సర్ ఉందో లేదో తెలుసుకోవటానికి క్యాన్సర్ పేషెంట్ దగ్గరికి వెళ్ళండి. వచ్చాక మాత్రము మీరు క్యాన్సర్ పేషెంట్స్కి ఇప్పుడున్నటువంటి డాక్టర్లు వైద్య విధానం వాడవద్దు. మీరు మీకు స్నేహితులైన డాక్టర్ని అడిగితే వాళ్ళు చెప్తారు, మేము ట్రీట్మెంట్ ఇస్తే ఏమీ లాభం లేదు సార్, గ్యారంటీగా పోయేవాడు పోతాడు, జుట్టంతా ఊడిపోతుంది, పళ్ళు ఊడిపోతాయి, కొంతమందికి కళ్ళు పాడవుతాయి, కొంతమందికి కిడ్నీలు పాడవుతాయి. దేనివల్ల అంటే ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ వల్ల. ఒక విశేషమైనటువంటి జీవిత విధానం ఉన్నది. ఆ జీవిత విధానాన్ని కనుక మీరు జీవించగలిగితే క్యాన్సర్ ఉన్నా దాంతో మీరు సహజీవనము చేయవచ్చు. క్యాన్సర్ క్యూర్ అవుతుంది నేనంటే, డయాబెటిక్స్ ఏమన్నా నేను గ్యారంటీ క్యూర్ అంటున్నా, క్యాన్సర్కి క్యూర్ అంటాను నేను. కానీ మీరు సహజీవనం చేయొచ్చు, మీకు బాధలేమీ ఉండవు. తెనాలిలో క్యాన్సర్ పేషెంట్కి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను మందులు ఇచ్చా చేశా, 5 ఏళ్ళు హాయిగా ఉన్నాడు, బాధ ఉంది హాయిగానే ఉన్నాడు, అంటే తిరగలుగుతున్నాడు, సినిమాలు తెలుతున్నాడు, అంతా చేస్తున్నాడు. అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ డాక్టరీ చదివిన కొడుకు వచ్చి వాట్ నాన్ సెన్స్ అన్నాడు, తన మందులు ఇచ్చాడు, 5 రోజులు చచ్చిపోయాడు. నా మందుల వల్ల బతికాడు ఏంటో నేను అంటలే. ఇంత చూసినా కూడా ఆ డాక్టర్లని గొర్రె కషాయవాడు నమ్మినట్టు నమ్ముతున్నారు తప్ప. ఈ గాయత్రి మహావిద్య ద్వారా ఇవాళ మనం అదంతా చదువుకుంటాం, రోగ నివారణ ఎలా జరుగుతుందో అన్నది. మరి అది ఆచరించకపోతే ఎవడం చేస్తాడు? క్యాన్సర్కి రోగం వస్తే, క్యాన్సర్ రోగం వస్తే ఎన్నాళ్ళు మందు వేసుకుంటారు మీరు? ఆ జన్మాంతం వేసుకుంటారు. డయాబెటీస్ వస్తే ఆ జన్మాంతం వేసుకుంటారు. హార్ట్ ట్రబుల్ వస్తే ఆ జన్మాంతం వేసుకుంటారు. మరి ఆ జన్మాంతము గాయత్రి సాధన చేసి రోగ విముక్తి పొందవచ్చు కదా? అది తమస్సు అంటే, జడత్వం అంటే దాంట్లోంచి బయటపడండి. లేకపోతే ఎన్ని కబుర్లు విన్నావుటే? ఆ తమో గుణం ఉందే, ఆ జడత్వం, ఇది మంచిది అని తెలిసినా కూడా నేను చేయలేను. మీరు చేయగలగాలి. అందులో గ్యారంటీ ఇస్తున్నటువంటి వాడి మాటల్ని విని మీరు చేయాలి. కానీ మా ఇంటి పక్కకి వస్తేనే వింటామంటే కుదరదు. ఇంజనీరింగ్ చదవాలి అనుకున్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళి చదువుతారు? మీ ఇంటి పక్కన కాలేజీ పెడితే గోడ దూకి వెళ్ళి చదువుతారా? లేకపోతే 60 కిలోమీటర్ల దూరం ఉన్నా వెళ్ళి చదువుతారా? లక్షల రూపాయలు ఇచ్చి చదువుతారా? మీరు ఆశ్రమానికి రాకుండా ఇక్కడెక్కడో కూర్చొని చెప్పంటే ఏం చెప్పగలం? దానికి కావాల్సిన వనరులు ఉన్నాయి, కొన్ని కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, కొన్ని వాతావరణాలు కావాలి, కొన్ని విచిత్రమైనటువంటి కట్టడాలు. ఉదాహరణకి ఇక్కడ సజల శ్రద్ధ ప్రకల్పజ్ఞ అని ఒక విచిత్రమైన కట్టడం గురువు గారు కట్టించారు. ఆ కట్టడం విలువ మీకు తెలియదు, కానీ హైదరాబాద్ లో నేను చార్మినార్కి వెళ్ళాను. చార్మినార్ పేరు విన్నారండి? చార్మినార్ ఎందుకు కట్టారట అంటే, 1600 సంవత్సరంలో ఎప్పుడో ఆ నిజాం కాలంలో ఓ విచిత్రమైనటువంటి అంటువ్యాధి సోకిందిట. వేలాది సంఖ్యలో మనుషులు చనిపోతున్నారు. అప్పుడు ఉన్నటువంటి పండితులు ఏం చెప్పారు అంటే, ఈ చార్మినార్ కట్టించండి సార్, మీ రోగ నివారణ అయిపోతుంది అంటే ఆయన కట్టించాడు, రోగ నివారణ అయిపోయింది. అంటే చార్మినార్ యొక్క స్ట్రక్చర్ ద్వారా హైదరాబాదులో 400 సంవత్సరాల కిందట ప్రబలి ఉన్నటువంటి వ్యాధి నశించింది అని అక్కడ కట్టడం కట్టారు వాళ్ళు, రాశారు. అది మీరు చదివారో లేదో నేను తెలియదు, నేను వెళ్తే ఇవన్నీ తోగుతా. అలాగే గురువు గారి యొక్క సజల శ్రద్ధ ప్రకర ప్రజ్ఞానికి మీరు ప్రదక్షిణ చేస్తే, మొన్న సునామీ దెబ్బ దానికి తగలలేదు ఆ ఆశ్రమానికి. ఏమర్థమైంది మీకు? ఇది తమస్సు, అహంకారాల వల్ల, మేమే అన్నీ చేయాలి అనుకోవటం వల్ల ఈ బాధలు. ఒక మంచిది అని తెలిసాక అందరూ కలిసి ఆ కార్యక్రమాలు నిర్వర్తించుకోవాలి. కానీ ఆ కార్యక్రమాలు ఎక్కడ మీ ఇంట్లో మేము కట్టగలమా? సగం శ్రద్ధ ప్రకాశం ఎలా కడతా? అక్కడికి వెళ్లకుండా మీకు విలువ ఎలా వస్తుంది? గాయత్రీ దేవిని మీరు ఉపాసన చేయాలి. ఎక్కడ చేయాలి? గాయత్రీ మందిరంలో చేయాలి. సైన్స్ చదవాలి అంటే సైన్స్ కాలేజీకి వెళ్ళాలి. ఆర్ట్స్ చదవాలి అంటే ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళాలి. ఇంజనీరింగ్ చదవాలి అంటే ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాలి. మెడిసిన్ చదవాలి అంటే మెడికల్ కాలేజీకి వెళ్ళాలి. గాయత్రి విద్య నేర్చుకోవాలి అంటే మీరు గాయత్రి నేర్పేటటువంటి ఆశ్రమానికే వెళ్ళాలి తప్ప. ఇటువంటి క్లాసెస్ అన్ని ఎందుకు ఉపయోగపడతాయంటే, ఇది కేవలం ఇంట్రొడక్షన్. మీరు అక్కడికి వెళ్తే మీకు ఇన్ని లాభాలు వస్తాయి. అంతేత మొదటి లాభం ఏం చెప్పాను నేను, అంతర్సిద్ధి, నవనిధులు మీకు లభించేటటువంటి మార్గం లభిస్తుంది. ఇప్పుడేం చెప్తున్నాను, ముందు మీ తమో గుణం కనుక మీరు వదులుకోగలిగితే, ఏంటా తమో గుణము? మంచిదని తెలిసినా నేను చేయను అంటే అది మంచిదని మీకు అర్థం కాలే. అర్థం అవుతే చేయకుండా ఎందుకుంటారు? అర్థమైనా తెలిసినా 1,25,00,000 గాయత్రి మంత్ర జపం చేసిన వాడిని వశిష్ఠుడు అంటారు. 1,25,00,000 గాయత్రి మంత్ర జపం చేసిన వాడిని వశిష్ఠుడు అంటారు. ఆ స్థాయి ఉన్నటువంటి వ్యక్తే రఘుకులానికి మంత్రిగా ఉండేవాడు. అంటే వాళ్ళు మాత్రమే చెప్పింది వినేవాళ్ళు, రఘుకులపు రాజులు. రఘుకులపు రాజులు అంటే ఎవడు? రాముడు యొక్క తాత ముత్తాతలందరూ, ఇంక్లూడింగ్ రామ. ఎవరి మాట వినేవాళ్ళు అంటే 1,25,00,000 గాయత్రి మంత్ర జపం చేసిన వాళ్ళ మాట వినేవాళ్ళు. ఒక వ్యక్తి ఆయన భార్య కలిసి 2,000 మంది వశిష్ఠులు చేసిన గాయత్రి మంత్ర సాధన చేసినటువంటి ఈ ఋషి యుగ్మము. శ్రీరామ శర్మ ఆచార్య ఆయన భార్య ఇద్దరూ కలిసి ఎంత సాధన చేశారు? 2,000 వశిష్ఠులు చేయవలసినటువంటి సాధన చేశారంటే వాళ్ళు ఇద్దరూ కలిపి దేనికి సమానం? 2,000 మంది వశిష్ఠులకి సమానం. వారు, నాయన మీరు గాయత్రి చేసుకోండి, మేము ఉన్నాము మీ వెనకాతలా, ఇంతకంటే మీకు అద్భుతమైనటువంటి అవకాశం ఏ జన్మలోనూ లభించదు. ఆయన పుట్టినటువంటి కాలంలో ఇంకా ఆయన సూక్ష్మ శరీరం యొక్క శక్తి ఇంకా 2,000 సంవత్సరాల వరకు భారతదేశంలో ఉంటుంది. ఆయన ఇది 10 మందికి చెప్పండి మీరు నేర్చుకోండి అంటే, ఒక వశిష్ఠుడు మాట. ఒక వశిష్ఠుడు అంటే ఎవరు? 1,25,00,000 గాయత్రి మంత్రము చేసినటువంటి వ్యక్తి మాట రామరాజ్యానికి ఆదర్శమైనటువంటి వ్యక్తులు పాటిస్తే 2,000 మంది వశిష్ఠులకి సాధ్యము కానటువంటి సాధన ఆ ఋషియుగ్మం చేస్తే, మాతా భగవతీదేవి శర్మ, శ్రీరామ శర్మ ఆచార్య చేస్తే, ఆయన ఈ పుస్తకంలో చెప్పింది మనం చెయ్యకపోతే తప్పు ఎవరిది? మందే. అయినా చేయం, ఎందువల్ల చేయం? తమస్సు వల్ల. ఇది ఎప్పుడైతే అర్థమవుతే ఏం చేయాలి? నో, పరీక్ష ఉంది. పొద్దున్నే నిద్ర లేవాలి, లేవాలి అనిపించదు, ఏం చేస్తాడు? లేస్తాడు, ఇష్టపడి లేవడు. కష్టమే కానీ అవసరం కనుక లేస్తాడు. మీరు కూడా మీ తమస్సుని వదలండి. ఇది గాయత్రి మహావిద్య మీకు ఇలాగే క్లాసెస్ లో నేను పూర్తిగా నేర్పలేను, కానీ అవగాహన ఉన్నటువంటి వాళ్ళు మీరు చదువుకుంటే పుస్తకాల్లో అన్నీ ఉన్నాయి. నేను దాంట్లో ఏంటి లేదు, కానీ మన ఓడరేవ ఆశ్రమంలో శ్రీరామ అనేటటువంటిది గురువుగారి యొక్క పేరు, హంస అనేటటువంటిది మన శ్వాసకి గాయత్రి మాత వాహనానికి పేరు, సహ్యాద్రి అనేటటువంటి మాట చాలా మంది నన్ను అడిగారు, ఏంటి మాట్లాడతారు ఈ సహ్యాద్రి ఎవరికి సంబంధించింది అని. నాకు చాలా బాధ ఎక్కడ ఇస్తుంది అంటే మన వాళ్లే ఆ ప్రశ్న అడిగితే నా కళ్ళమట నీళ్లు తిరుగుతాయి. గురుదేవులు మాతాజీకి ఇచ్చిన బిరుదు అది, మీరు చదవండి. మాతాజీ తన మాతాజీ యొక్క జీవిత చరిత్రలో సహనం యొక్క అంకు చూసిన ఆవిడ అనేవారు. చదివారా ఎప్పుడైనా మాతాజీ జీవిత చరిత్ర? ఉందా అందులో ఏ మాట? మరి సహ్యాద్రి అంటే ఏమనుకుంటున్నారు మీరు? మీకేం బుర్రలు పనిచేయవు, ఎందుకంటే మీరు చదవరు కనుక. చాలా స్పష్టంగా నేను కోపంతో ఎందుకంటున్నాను అంటే, ఇన్ని సంవత్సరాలు నా దగ్గర మీరు వస్తూ ఈ ప్రశ్నలు అడుగుతారు నన్ను, శ్రీరామ అంటే ఎవరు? శ్రీరామ శర్మ అంటారు. హంస ఎవరు? గాయత్రి. సహ్యాద్రి ఎవరు? అమ్మ భగవతీదేవి. ఈ బిరుదు నేను ఇచ్చింది కాదు ఆవిడికి, మా గురుదేవులు ఆవిడకి ఇచ్చిన బిరుదు. అంతకంటే గొప్ప పేరు పెట్టగలనా నేను? మరి ఇంకేం పెట్టగలను? చాలా మంది ఏమంటారు అంటే సహ్యాద్రి నేనే ఉంటాను దత్తుడి యొక్క. అది కరెక్టే, అంటే ఉండకూడదా? ఇంకా అమ్మకి తప్ప ఇంకెవరికి ఆ పేరు ఎవరికి పెట్టకూడదా? కానీ నా గురుదేవులు మా అమ్మకి పెట్టిన పేరు నేను నా ఆశ్రమానికి పెట్టుకుంటా. మరి మీకు ఆ విలువ తెలియాలిగా, ఎందుకు ఆ పేరు పెట్టాను? చాలా మంది అడిగారు కనుక చెప్తున్నాను, లేకపోతే ఈ విద్య గురించి నేను చెప్పక్కర్లే ఇక్కడ. ఎందుకంటే నేను చేసిన ప్రతి దాంట్లో కూడా కేవలము ఆ గురుదేవుల యొక్క ఆజ్ఞే ఉంటుంది. ఇంకా ఆయన చెప్పాక నేను ఎవరి మాటలు విను? నేను మీరు కూడా అది నేర్చుకోండి. ఇదంతా కూడా నేను గురువు చెప్పిందే చేస్తాను, ఇంకెవరి మాట వినను. ఇది రజోగుణం. రజస్సు అని అక్కడ ఉంది చూసారా, ఇది రజోగుణం. తమస్సు అంటే నేను ఎవరు చెప్పిన చెప్పావు లేవయ్యా, ఓకే చాలా గొప్పగా చెప్పావు, ఓకే మాకు ఇదంతా తెలుసులేవా, అసలు నీకంటే ఎక్కువ తెలుసు. తెలిస్తే చెయ్యి, చెయ్యకపోతే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? తమో గుణంలో ఉన్నావు. తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళనే రాక్షసులు అంటాం. అంతేత మనం ఎవరో మనకు అర్థమైపోవాలి. శ్రీరామ శర్మ ఆచార్య లాంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి పుట్టి ఆయన శరీరాన్ని వదిలించినా కూడా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో మనం ఇంటింటికి ఆయన పేరు తీసుకెళ్లలేకపోయాం. మన తమో గుణం యొక్క లక్షణం అది, ఆ తమో గుణాన్ని విడనాడండి, ఇంటింటికి తీసుకెళ్దాం. తర్వాత ఏమవుతుంది? గురుదేవులు ఎప్పుడూ ఒకే మాట అనేవారు, నా గురించి చెప్పండి అయ్యా బాబు మీరు, తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటా. అబ్బబ్బే వాళ్ళకి చెప్పకండి మాస్టర్, అబ్బబ్బే వాళ్ళ దగ్గరికి వాళ్ళు వినరండి. నువ్వుని నిర్ణయించటానికి పాయింట్ అర్థమవుతున్నారు. మనం నిర్ణయించాం, మనం ఆచరిస్తాం, 10 మందికి చెప్తాం, 10 మందికి చెప్తూ పోతాం. ఇవాళ వినకపోతే రేపు వింటాడు, రేపు వినకపోతే ఎల్లుండి వింటాడు, ఎల్లుండి వినకపోతే నెక్స్ట్ బస్సులు. బుద్ధుడు తన పరివరాధకుల్ని తయారు చేసుకున్నాక వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడిగేవాడు. ఆ ప్రశ్నలకి వాళ్ళు ఇచ్చిన జవాబు బట్టి పరివరాజకుల్ని పంపించాలా వద్దా అని నిర్ణయించుకునేవాట. ఏంటి ఆ ప్రశ్నలు కూడా మీరు చూసుకోండి, జవాబులు కూడా నిర్ణయించి చెప్తాను, దాన్ని బట్టి మీరు ఎలా ఉంటారో నిర్ణయించుకోండి. మొదట ఏమన్నారంటే, నేను పరివరాజకులుగా పంపిస్తానయ్యా, ఒక ఊరికి వెళ్తావు నువ్వు, ఆ ఊరికి వెళ్తే నీ మాట ఎవరు వినిపించుకోలేదు, ఏం చేస్తావు? నేను చెప్పుకుంటూ పోతా, ఎన్నాళ్ళు చెప్తావు, మీరు నన్ను వెనక్కి రమ్మనేంత వరకు, లేకపోతే వాళ్ళు వినేంత వరకు అన్నాడు. సరే వెంటనే కాదయ్యా, వాళ్ళు తిడతారు అనుకో నిన్ను, ఏందయ్యా నీకు పని పాట లేదా, ఇదే చెప్తూ కూర్చుంటావా నువ్వు, అప్పుడు ఏం చేస్తావు, ఆనందిస్తానన్నాడు. ఎందుకు ఆనందిస్తావు, కొట్టలేదు కదా నన్ను, తిట్టారు కదా, అంతే కదా, కొడితే ఏం చేసేవాడిని, సరే కొడితే చంపలేదని ఆనందిస్తానండి, చంపేస్తే ఎలా గొడవ అయిపోయింది అనుకుంటాను, అనుకోవటానికి ఇంకొంతేగా. పరివరాజకుడు లక్షణం అది. అంతే తప్ప నేను వింటే నన్ను ఇంటికి పిలిచి సోఫా మీద కూర్చోబెట్టి పాలు అది ఇచ్చి, ఆహాహా మీరు శ్రీరామ శర్మ ఆచార్య శిష్యుల అని మన కాళ్ళకి ముక్కేసి వాళ్ళు, అప్పుడే నేను చెప్తా, అలా అప్పుడే చెప్పను. వాళ్ళు మిమ్మల్ని చంపేసినా కూడా నేను ఈ విషయం మంచిది కనుక చెప్తాను, మంచిది కనుక. ఆ భావన రజోగుణం, తేడా అర్థమైందా తమోగుణానికి రజోగుణానికి? తమోగుణం అసలు మారదు, చెయ్యదు. రజోగుణం ఇంకో చోట గడిపోయింది, నన్ను చంపేసినా ఇదే చేస్తాను అంటే, ఒకటి ఏమీ చేయను అనేటటువంటి తమస్సు, ఇంకోటి ప్రాణం పోయినా అదే చేస్తాను. గురుదేవులు ఇక్కడ ఏమంటున్నారు అంటే, ఆనందము రజస్సు తత్వములకు సంబంధించినది, తమస్సు భౌతిక చమత్కారాలకి సంబంధించినది. ఇప్పుడు ఆనందం అంటే అర్థమైంది కదా, మీరు చేయదలుచుకున్న పని చేస్తే ఆనందం. వాడు చంపేసినా కూడా నేను మీ గురించే చెప్తాను బుద్ధదేవ, ఎందుకు అన్నాడు, ఇష్టం కనుక. భగత్ సింగ్ వాళ్ళు ఇష్టపడే కదా వెళ్ళారు, పోలీసులు కొట్టి కొట్టి నువ్వు మానేసి మీ ఏంటంటారు స్నేహితులు అంటే పోలీసుకి లొంగిపోయి వాళ్ళకి అనుకూలంగా చెప్పేవాడిని ఏమంటారు, ఇన్ఫార్మర్స్ కాదు అప్రూవర్స్. మీరు అప్రూవర్స్ గా మారిపోతే మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అన్నట్టు మీరు చదివారా ఇదంతా, అంటే మారాడా అప్రూవర్ గా, మారిన వాళ్ళు మారారు. కానీ ఈ భగత్ సింగ్ లాంటి వాళ్ళు చిన్నపిల్లలేగా, వాళ్ళే ముసలాళ్ళు కాదు, చిన్నపిల్లవాడు 18 ఏళ్ళవాడు, అప్రూవర్ గా మారకుండా ఎన్ని కష్టాలు సహించి చివరికి దేనికి ఎక్కిపోయాడు, ఉరికంబ ఎక్కిపోయాడు. ఏడుస్తూ ఎక్కాడా నవ్వుతూ ఎక్కాడా, నవ్వుతూ ఎక్కాడు, అది ఆనందం. ఇది రజోగుణం అంటే ఒక సంకల్పం, ఒక సిద్ధాంతం, ఒక లక్ష్యము, ఒక ఆదర్శాన్ని పాటిస్తాను. ఈనాడు విద్యా విధానంలో ఈ ఆదర్శాలు పోయి, నేను బైకెమిస్ట్రీ చెప్తున్నప్పుడు ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ జూన్ జూలైలో వచ్చేవాళ్ళు, రాగానే బిఎస్సిలో వాళ్ళని అడిగేవాడు, ఏమయ్యా నువ్వు ఈ ఎంపీసీ గ్రూప్ ఎందుకు తీసుకున్నావు, ముఖ్యంగా కెమిస్ట్రీ ఎందుకు తీసుకున్నావు. అందరి జవాబు ఒకటే, మెడిసిన్లో కానీ ఇంజనీరింగ్లో కానీ సీటు రాలేదు మాస్టారు, సీటు రాలేదు కనుక ఏది దొరికితే అది. పాయింట్ అర్థమైందా? అంటే నేను ఇంజనీర్ని అవ్వాలి అనే సంకల్పం లేదు, నేను డాక్టర్ని అవ్వాలి అనేటటువంటి సంకల్పం లేదు. నేనేం చెప్తా మా స్నేహితులతో, ఒకే పోస్ట్ ఉంటే ఆ పోస్ట్ నీకే రావాలి, ఈ గాయత్రి మహావిద్య ఎందుకు నేర్చుకుంటున్నామో ఎలా నేర్చుకుంటున్నామో మనం చర్చించుకుంటున్నాం. గాయత్రి మహావిద్య ఎందుకు నేర్చుకుంటున్నాం, అష్ట సిద్ధి నవ నిధులు మీకు వశీగతం అవుతాయి, ఎంత నీ సాధన బట్టి. కానీ అన్నీ వస్తాయి మీకు, అష్ట సిద్ధులు వస్తాయి, నవనిధులు వస్తాయి, ఇవన్నీ కూడా నా జీవితంలో అనేక మంది చూశారు, మీ జీవితంలోనూ వస్తాయి. ఆ విధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. ఏమిటా విధానం, ఈ 3 పుస్తకాలే, నేనేమి ఇందులోంచి దాటి ఒక్క లైన్ బయటకి చెప్పను. మొట్టమొదటి ఏంటే తమస్సు, తమస్సు అంటే ఏంటి, నేను మారను. ఏదో జీవిత విధానానికి అలవాటు పడిపోయాను, ఓకే వాళ్ళని మనం ఏం చేయలేము. 2వది రజస్సు, ఈ రజస్సు వచ్చిన గొడవ ఏంటంటే ఇందులో ఆనందం పొందాడు అనుకోండి ఇంకా వాడు అలా వెళ్ళిపోతాడు, అది మనకి ఇంపార్టెంట్ కాదు. నువ్వు అలా వెళ్ళిపోతే ఏం లాభం, ఉరికంబ ఎక్కేసాడు ఏం లాభం, ఎవరి గురించి చెప్తున్నాను నేను, భగత్ సింగ్ ఉరికంబ ఎక్కేసాడు ఏం లాభం. మరి ఏం కావాలి, ఇటు తమస్సుకి ఇటు రజస్సుకి మధ్య సమన్వయం కావాలి. ఆ సమన్వయం ఆయన ఇక్కడ చెప్తున్నారు, సత్వ తత్వపు లాభాలను వర్ణించటానికి లేఖనికి గాని వాణికి గాని శక్తి లేదు. ఇంకేత ఇప్పుడు మీకు సమస్య గురించి చెప్పగలిగాను ఈజీగా. ఇంకేంటే మనలో చాలా మందికి ఆ లక్షణాలు ఉన్నాయి. రజస్ గురించి ఊహించగలం, అంటే మనం అలా జీవించకపోయినా అలా జీవించిన వాళ్ళని చూసి ఎదుగో వీళ్ళు ఇలా జీవించారు. సత్వగుణము ఎంత గొప్పగా మీ జీవితాన్ని మారుస్తుందో గురువుగారు ఏం చెప్తున్నారు అంటే నేను రాయలేను అన్నారు లేఖనికి. సార్ గురువుగారే రాయలేకపోతే నేనేం చెప్పగలను అని చెప్పి నేనేం చెప్తాను, నేను చెప్పలేను. దేని గురించి చెప్పలేను? సత్వగుణం యొక్క లాభాలు ఏంటో చెప్పలేను, కానీ సత్వగుణం అంటే ఏంటో చెప్తున్నాను నేను. తమస్సుకి అంటే నేను చేయను ఇంకా వినను అనేటటువంటి దానికి. లేకపోతే ఓకే ఆనందంగా ఉంది, ఆనందంగా ఉంది అని ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఏదైనా ఒక స్వీటో ఏదో నచ్చితే తినేస్తాం. తినేస్తూ 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 పోతాం. ఎందుకు తినేస్తూ తినేస్తూ పోతాం? ఆనందంగా ఉంది కనుక. దాని తర్వాత రెండో రోజులు ఏమవుతుంది? బలేగా ఉంటుంది కదా. అంచేత ఇటు తమస్సు వద్దు, ఇటు రజస్సు వద్దు. సమత్వం యోగ ఉచ్యతే. ఆ బ్యాలెన్స్ కేవలము గాయత్రి మంత్రము ద్వారానే నేర్చుకోగలరు. ఇంకొక మంత్రము ప్రపంచంలో లేదు, ఇంకొక విధానము ప్రపంచంలో లేదు. ఇది అర్థం చేసుకోండి. అంటే ఏం నేర్చుకోగలుగుతారు?